అందజేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ టిప్స్, ఆచరణ యోగ్యమైనటువంటి సలహా ఏంటి అంటే మొట్టమొదటి మనం అర్థం చేసుకుంటే కాలస్వరూపుడు భగవంతుడు మహాకాలాయ. ఏ సహస్రనామంలోనైనా ఈ పేరు గ్యారెంటీ వస్తుంది, మిగతా పేర్లు వచ్చినా రాకపోయినా. ఆ కాలస్వరూపుణ్ణి మనం ఎలా ఉపయోగించుకుంటాము అంటే, కాలాన్ని ఉపయోగించుకునే అతని యొక్క గొప్పతనాన్ని కానీ అతని యొక్క విశిష్టతను కానీ మనం అర్థం చేసుకుంటాం. కాలాన్ని అర్థమయ్యేటట్టు చెప్పటానికి కాలం యొక్క విభజనకి భారతదేశ సంస్కృతిలో ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ విస్తరణ ఇంకా ఎట్లా మనకి తరచు కనిపించదు. మనం యుగాల్లో మాట్లాడతాం, బ్రహ్మ యొక్క ఆయువులో మాట్లాడతాం, అంతకంటే తక్కువ కాల ప్రమాణాల గురించి మనకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండదు. ఆ యుగాలలో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి స్పష్టమైన అవగాహన ఉండదు అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడని కాదు ఋషుల గురించి మాట్లాడుతున్నాను. ఋషి సత్తాలు ఋషి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాల ప్రమాణాల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కోట్ల కోట్ల సంవత్సరాల సైకిల్స్ గా మాట్లాడేవారు. వాళ్ళు మాట్లాడినటువంటి అతి చిన్న సైకిల్ కలియుగం అంటే వాళ్ళ ఉద్దేశం చాలా చిన్న సైకిల్, 432,000 సంవత్సరాలు ఒకటి. దాని తర్వాత దాతారు దాన్ని రెట్టింపు మళ్ళా 80,00,000 64,000 సంవత్సరాలు, దానికి పైన ఇంకా 3 కోట్లు 12 లక్షలు, దానిపైన 16 లక్షలు సంవత్సరాలు. అంటే మీకు అవగాహన ఎక్కడ కావాలి అంటే, మన జీవితం యొక్క ప్రమాణం, ఆయు ప్రమాణం ఎంత పొడుగ్గా ఉంటే మీరు 16 లక్షలు 26 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అనేటువంటి ఆయు ప్రమాణాలు ఉన్నాయో కాల ప్రమాణాలు, దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. ఇప్పుడు మనం జియోగ్రఫికల్ ఏంటి ఐసీఐ అని చెప్పి 1000 సంవత్సరాల ముందు పుట్టి పెట్టింది, ఒకరికి 1.95 లక్షల సంవత్సరాలు పృథ్వీ యొక్క వయస్సు అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు కానీ అదంతా ఏంటి ఊహలే. దీన్ని బట్టి ఊహించుకుని అదంతా ఉండొచ్చు అదంతా ఉండొచ్చు అదంతా ఉండొచ్చు అని ఊహిస్తామే తప్ప నిజంగా మనము ఆ టైంకి వెళ్ళిపోయి ఆ కాలానికి వెళ్ళిపోయి ఆ కాలంలో మనం జీవించగలుగుతాం. మళ్ళా అవసరం అయితే మనం ఇంకో కాలానికి వెళ్ళిపోయి ఆ కాలంలో జీవించగలుగుతాం. ఇంత సింపుల్ గా చెప్పానంటే కాలాతీతాయనమని భగవంతుడి పూజలో ఇంకో పేరు ఉంది. కాలానికి మీరు అతీతంగా అవ్వాలి. దేని గురించి మీరు అతీతంగా అవ్వాలి? కాలం యొక్క ప్రభావం నుంచి మనం అతీతంగా అవ్వాలి అంటే ఏ విషయాన్ని మనం అభినందించాలి అంటే ఆ విషయం గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి. పూర్తి అవగాహన లేని ఆ టైంని కానీ ఆ విషయాన్ని కానీ మనం దాటలేము. మనకి దాని గురించి బాగా తెలిస్తే దాని గురించి మనం ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు సైంటిస్ట్ అందరూ కూడా ఏమి రాగి రకరకాల లోహాలు నిత్యం కూడా ఉపయోగించగలుగుతున్నాం. ఇచ్చేది ఉపయోగించగలుగుతున్నాం మనం. దాని ధర్మాలు దాని లక్షణాలు మనకి చాలా బాగా తెలుసు. ఇదంతా చేస్తున్నప్పుడు ఉప్పు ఏటో అనేది కానీ ఇది ఏటో అనేది కానీ మనకి తెలియకుండానే కావలసినటువంటి పరిమాణంలో వేస్తాం. ఇంచేత కొత్త పెట్టేవైనా చూస్తున్నాం ఏంటి అక్కడ అయినా కంటనే పడుతూ ఉంటుంది. ఉజ్జాయింపుగా వేసినా కూడా అంటే అక్కడ ఉజ్జాయింపుగా దేని బట్టి వేయగలుగుతున్నాం దాని యొక్క లక్షణాలు మీకు తెలుసు కనుక ఇంత ఉప్పు వేస్తే ఇంత ఫలితం ఇస్తుంది ఇంత ఎక్కువ ఉప్పు వేస్తే ఇంత ఫలితం వస్తుంది అని మనకు తెలుసు కనుక ఆ ఉప్పు వేయడంలో కూడా దేని బట్టి వేస్తున్నాం మనం వాటి లక్షణాలు తెలుసు కనుక. అలాగే ఇందాక మనం పొద్దున్న చెప్పుకున్నాం వేదాలు కానీ భగవంతుడి గురించి నిర్దేశించినటువంటి ఏ విధమైనటువంటి ఉపాసన కానీ పూజ కానీ కర్మకాండ కానీ ఏ మతంలో చెప్పినా కూడా అదంతా కూడా కాలాన్ని అర్థం చేసుకుని ఆ కాలాన్ని ఎలాగ మీరు సదుపయోగం చేసుకుని కాలాతీత స్థితికి వెళ్ళాలి. అది మన లక్ష్యం ఇప్పుడు కూడా. ఇది మర్చిపోకూడుతున్నాం. ఈ లక్ష్యంతో మనం చేస్తున్నటువంటి పూజ కానీ ఉపాసన కానీ ఏదైనా ఉందా ఈ కాలంలో? ఇది మన లక్ష్యము. ఇంతమంది అవతార మూర్తులు వచ్చి సాయిబాబా గురించి వాళ్ళ గురించి మనం చెప్తున్నప్పుడు వాళ్ళ సర్వజ్ఞత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉంటారు కదా. అన్ని చోట్ల మేమున్నాం. ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపోటెంట్ ఈ లక్షణాలన్నీ మన జీవితాల్లో మనం కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు మామూలు వ్యక్తులు కానీ మన మధ్య జీవించారు విడిపోయారు. దానిని తెలుసుకుని వాళ్ళ ఆమ్నిషియన్స్ కానీ వాళ్ళని ఆమ్నిపోటెంట్ కానీ అంటే వాళ్ళ సర్వశక్తి మంతత్వాన్ని ఆ సర్వశక్తి మంతత్వాన్ని ఎబిలిటీ ఆ సామర్థ్యాన్ని కానీ కాబట్టి వాళ్ళ సర్వజ్ఞత్వాన్ని కానీ ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేశామే తప్ప మనం కూడా అలా అయిపోవచ్చు కదా అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఒకే మాట చెప్పారు. మీరే అసలు మేము కూడా మాకు మీకు తేడా లేదు. అయ్యే సర్వజ్ఞుడు అవుతాడు. శ్రీనివాస శర్మ ఆచార్యకి గాయత్రి గురించి ఎంత అర్థం అవుతుంది? విశ్వామిత్రుడు అక్కడికే గాయత్రి గురించి తెలుసు, వశిష్ఠుడు అక్కడికే తెలుసు అనేది లేదు. మీరందరూ కూడా మానవ జాతి మొత్తానికి ఆ హక్కు ఉంది. ఏ మాత్రము తేడా లేదు. మీరు ఏ విధంగా నేర్చుకోవచ్చు, మీరు ఇదే నేర్చుకోదలుచుకుంటూ నేర్చుకోండి. మా దగ్గర స్పష్టానికి ఏమీ లేదు. కానీ మీరు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవిస్తూ మాలా వెళ్ళాలంటే మాత్రం కుదరదండి. ఒక్కసారి వాడు డాక్టరీ చదివి చదివిన తర్వాత నీళ్ళు మరగబెట్టకుండా తాగలేడు. ఎందుకు తాగలేడు? మళ్ళీ తెలుసు అందులో అమ్మ బాబు ఇంకేమైనా ఉండాలి. కారణం ఏంటి? ఆ విధమైనటువంటి జ్ఞానం మీకు వచ్చేసిన తర్వాత మళ్ళా మీరు మామూలు మనుషులని జీవించలేరు. దానికి చాలా విచిత్రమైన కథ చెప్తారు ఉపనిషత్తు పురాణాలు. వాటిలో పురాణాలు సరైన ఎందుకు చెప్తా అంటే కథలు కాదు అవి. కానీ తమాష ఏంటంటే పురాణానికి వెనకాల కాలక్షేపము అనే నెగిటివ్ వెళ్ళి పడింది. కాలాన్ని సదుపయోగం చేసుకుని కాలాతీత స్థితికి వెళ్ళగా బాబు అంటే క్షేపం. కాలాన్ని ఎలాగ నాశనం చేసుకోవచ్చు అని లక్షణ వేసి నాశనం చేసుకోవడానికి ఏం లేదు కానీ పురాణాన్ని ఉపయోగిస్తున్నాం. అన్ఫార్చునేట్ భారతదేశంలోనే ఆ విధమైనటువంటి అవగాహన మాత్రం పురాణాలు అసలు మొదటి సైన్స్ టెక్స్ట్ బుక్ రావాల్సింది. అసలు అద్భుతమైనటువంటి విజ్ఞానం అది. ఎలా అద్భుతమైనటువంటి విజ్ఞానం అందులో ఉన్నటువంటి చిన్న కలిగత్వం చూడండి. పొరుగు పొరుగు రాజ్యాలను పొరుగు పొరుగు రాజ్యాలనే పొరుగు పొరుగు రాజ్యాలంటేనే అర్థం వాళ్ళ మధ్య శత్రుత్వం కానీ ఇరుగు పొరుగు అంటేనే అసలు శత్రుత్వం ఉంటుందేమో. అంచేత ఆ ఇరుగు పొరుగు రాజ్యాలలో శత్రుత్వాలు ఇచ్చాయి కనుక ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు కొట్టుకోవడానికి దానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రయత్నం చేస్తున్న కాలంలో ఒక దేశపు రాజ్యంలో ఉన్నటువంటి గూఢచారులు ఉంది, మిగతాలు ఉంది, వాళ్ళు ఇంకో రాజ్యపు బావుల్లో మంచిగా తాగే బావుల్లో మా మనస్సుని కాస్త అడ్డగడ్డం చేసేటువంటి కాంతి కలుగజేసేటువంటి మందులు కల్పిస్తారు. ఎక్కడ వాళ్ళు కలపలేకపోయారు అంటే రాజుగారు మంత్రి గారు తాగే బావుల్లో మాత్రం మీకు కలపలేకపోయారు. చాలా హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా కనుక అక్కడికి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మిగతా అన్ని బావుల్లోనూ కల్పిస్తారు. రెండో రోజు ఉదయమైంది, ఇద్దరు లేచారు, అందరూ పెద్ద పెద్ద రూపాయలు ప్రేయర్ చెట్లకి రెడీ అయిపోయింది. అందరూ స్నానాలు చేసి అందరూ తాగారు. అందరి మిత్రులు కూడా భ్రమించిపోయారు. రాజు గారు మంత్రి గారు కూడా అదే టైంకి అందరూ ప్రేయర్ ఒకసారి చేరాలి కదా, వాళ్ళు కూడా చేరారు. చేరిన తర్వాత ఇందు పరిస్థితి అంట రోజులాగా వాళ్ళు కరెక్ట్ గా అవగాహన చేసిన ఎవరు ఇష్టం చెప్పి వాడు చేసుకుంటున్నాడు, ఎవరు ఇష్టం చెప్పి వాడు చేసుకుంటూ కూర్చున్నాడు. పక్కకి నుంచి మంత్రి గారిని రాజు గారు అడిగారు ఏంటయ్యా ఈ పరిస్థితి అంటే ఆయన కాస్త విచారించాక ఆయనకు అర్థమైపోయింది పరిస్థితి అని. ఇలాగే మనం చేయగలిగేది ఏంటి, రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఈ దేశంలో మనం ఉండకుండా ఇంకో దేశంలో ఉంటాం. ఇంకేంటి వాళ్ళు ఖచ్చితంగా మన మాట వినరు. వాళ్ళ మనస్సు పూర్తి చెడిపోయే మందుల వల్ల ఆ మందు ప్రభావంలో వీళ్ళు మనకి ఏం చెప్తున్నా వీళ్ళు వింటూ అంచేత మనం ఏం చేయాలి, ఈ దేశాన్ని విడిచేసి వెళ్ళిపోతాం. లేదా మనం కూడా ఆ బావిలో నీళ్ళు తాగేస్తాం. అప్పుడేంటి వాళ్ళలాగే ఆలోచిస్తాం కదా, ఆ మతి ధర్మించి సవ్యంగా ఆలోచించలేకపోయిన వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో మనం కూడా ఆ విధంగానే ఆలోచిస్తాం కాబట్టి నో ప్రాబ్లం అనేది. ఇప్పుడు ఏమవుతుంది, భగవంతుల దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఆ బావిలో నీళ్ళు తాగేస్తాం, మా ఆలోచన విచారాన్ని ఏమి మార్పు తీసుకురండి. కాబట్టి భగవంతుడికి వస్తే అతనికి ఇచ్చేస్తాడు డోసు, వాడు పట్టుకొస్తున్నాడు. అంచేత మనం ఏ చోటకి వెళ్ళినా కూడా మన ఆలోచనలో మనం పెట్టుకుని వెళ్తున్నాం తప్ప, మనం జీవితాన్ని చూసే విధానంలోనే జీవితాన్ని చూస్తున్నాం తప్ప, అసలు కరెక్ట్గా ఋషులు ఏ విధంగా జీవించాలి అని మనం కోరుకుంటున్నారు. ఎలా కోరుకున్నారు ఋషులు, మామూలు కోరికలే, వాళ్ళ కోరిక లేదు. వాళ్ళు అశ్వైన శరద చెప్పాను ఇవి ఏడు నేను కంటి చూపుతూ ఉండాలి, ఇవి ఏళ్ళు ఆనందంగా బతకాలి, ఇవి ఏళ్ళు నోటి మాటతో బతకాలి, సుఖంగా బతకాలన్నారు. వంద ఇయర్స్ ఎలాగా పిల్లలు మనవరు మనవరాళ్ళు మళ్ళా వాళ్ళకి కావాల్సి వచ్చినటువంటి డబ్బుతో అదేగా మన రోజు ప్రతిరోజు చూడటం అది వాళ్ళ కోరిక. అంతకంటే గొప్ప కోరిక మనం ఏం కోరుకోదాము, మీరు అడగండి చూద్దాం అంతకంటే గొప్పది. మీరు ఏది కోరినా అదే కోరికలో వచ్చిస్తుంది. ఆ కోరికలు తీరాలి అంటే మాత్రం వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు మేము చెప్పినట్టు జీవించాలి తప్ప మీరు మీ ఇష్టం వచ్చిన బావిలో నిన్ను తాగేసి అదే కరెక్ట్, మేము అలాగే జీవిస్తామంటే తప్పదు కాదు, జీవించే విధానం మారాలన్నారు. జీవించే విధానం మారటానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, మీ ఆలోచన పద్ధతి కనుక మీరు మార్చుకోగలిగితే చాలు. ఆ ఆలోచన పద్ధతిని మార్చుకునేటటువంటి రహస్యాలు వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. కానీ వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఓంకారం నుంచి వచ్చాయి కనుక. ముందు ఓమని మనం ప్రతిసారి అంటూ ఉంటాం కదా, ఈసారి అన్నప్పుడు అది మన జీవిత విధానాన్ని ఎలా మార్చుకోమంటుంది తెలుసుకుని ఓంకారాన్ని ఉత్తిని ఏమనవుతుంది. ఉత్తిని ఏమనిస్తే కొన్ని కోట్ల మంత్రాల నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఓంకారాలు అంటూనే ఉన్నారు. అబ్బో ఓంకారం చాలా గొప్పది అంటూనే ఉన్నాం, ఎక్కడున్నా అక్కడే ఉన్నాం. కానీ విషయం చెప్తున్నారు, ఓంకారాన్ని కనుక ధనస్సు మీద ఎక్కుపెట్టిన బాధల్లాగా వదిలితే అది ఖచ్చితంగా లక్ష్యాన్ని భేదం చేస్తుంది, మీ ప్రయత్నం పరిపాలిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చారు చెప్పారు, ఏ ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు అన్నదాన్ని మొత్తమైన మనం అర్థం చేసుకుంటే నాలుగు వేదాలు మనకు అర్థమైపోయినట్టు. ఇచ్చేత ఓంకారం నుంచి వేదాలన్నీ వచ్చాయని ఆ వేదాల్లోని భాగమే ఈ సుఖమ సూక్తాలు, ఇవి మనం తెలవాలనుకుంటున్నవి. అంచేత పూర్తిగా శ్లోకాన్ని నేను విడమర్చి లైన్ బై లైన్ చెప్పలేను, కానీ దాన్ని మీరు ఎలా చదువుకోవాలో తెలిస్తే ఈ సూక్తమే కాదు, వేదాలన్నీ కూడా మీకు అర్థమవుతాం. కాబట్టి మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, కాలాన్ని సవ్యముగా ఉపయోగించుకుని కాలాతీత స్థితికి వెళ్ళటానికి కావలసిన ప్రయత్నమే ఇవంతా కూడా. నేను ఏమి చేస్తున్నా, శుద్ధి సాయ్యను సస్య సాయ్యను, ఇదివరకు ఉన్నటువంటి గురువులు, ఇదివరకు ఉన్నటువంటి ఋషులు మీ ఇష్టం ఎప్పటి నుంచి రాకపోయింది, ఇది మన లక్ష్యం. దీన్ని మళ్ళా అండర్లైన్ చేయటాన్ని బదులు తిరిగి చెప్పాలి, మనం నోట్ అండర్లైన్ చేయలేం కదా. అంచేత ఏంటి మనం అండర్లైన్ చేసుకోవాల్సింది అంటే, కాలంలో జీవిస్తూ కాలాన్ని మనం జీవింపజేయకూడదు, కాలక్షేపం అవ్వకూడదు. అందుకు రిపీటెడ్గా చెప్పేది, మీ పూజలు కానీ మీ ఉపాసనలు కానీ టైం వేస్ట్ అయ్యే ప్రాసెస్లు అవ్వకూడదు. అది కాలాన్ని సద్వినియోగం చేసేటటువంటి ప్రాసెస్లు అవ్వాలంటే పూజకు మనం వినియోగించిన టైం అన్నిటికంటే చాలా బాగా మంచిగా ఉపయోగించుకునే సమయము అని మనకి అర్థమైనప్పుడు, నిజంగా మనం కాలాన్ని అలా వినియోగిస్తున్నప్పుడు మన జీవితంలో పూజ చేసేటటువంటి కాలం సహజంగానే పెరుగుతుంది. మీరు పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఇవాళ 1 గంట చేశాను, 1 గంట చేశాను, 3 గంటలు చేశాను, మాస్టర్ 1 గంట చేస్తే చాలా, దాన్ని ఇంకొక 15 నిమిషాలు ఎలాగైనా తగ్గించుకోవచ్చా మనం అన్న ప్రశ్నే రాదు ఇక్కడ. అక్కడ ఇంటిపై ప్రశ్న రాదు అంటే, ఇక్కడికి వెళ్తే నాకు చాలా లాభంగా ఉంది, ఈ టైం నేను చాలా సద్వినియోగం అవుతుంది, ఈ టైం వల్ల నాలో చాలా మార్పులు వస్తున్నాయని మీకు ఏ క్షణంలో అర్థమవుతుందో, అప్పుడు మీరు దానికి వినియోగిస్తారు ఎంతకాలం, ఇంకో కాలాన్ని ఎందుకు వినియోగిస్తారు? పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు స్కూళ్ళు నేర్పిస్తున్నారు, కాలేజీలు నేర్పిస్తున్నారు? కారణం ఏంటి, మీకేంటి లాభం ఉంది అక్కడ? ఇమీడియట్గా మీకు ఏం లాభం కనిపించడం లేదు కదా, కానీ ఎన్ని వేలు మీరు డొనేషన్స్ చేయించి లక్ష లక్షలు కూడా డొనేషన్ ఇచ్చిన ఇన్సూరెన్స్ నాకు తెలుసు. ఎందుకు చదివిస్తున్నావు అంత, అది ఉపయోగపడుతుంది కనుక. ఇది వాళ్ళు చదువుకున్న కాలం, ఆ డిగ్రీ ఉపయోగపడదు, వాళ్ళు నేర్చుకుంటాడే డాక్టరే ఇంజనీరే అవుతాడే, ఆ అయినటువంటి ఆ కాలాన్ని రేపు కొత్తగా మార్చుకోవచ్చు అనే కదా ఉద్దేశం, కాబట్టి ఎందుకు చదివిస్తాను. అలాంటిదే ఋషులు ఏం చెప్తున్నారు, ఏ మీరు ఇంజనీర్ కాదు డాక్టర్లు కాదు, మీరు ఏదైనా అవ్వండి, మీరు జీవితము అనేది మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ జీవితాన్ని కనుక మీరు సవ్యంగా జీవించగలిగితే ఇంకా అంతా మీ దగ్గరికి వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఇంకా డాక్టర్ దగ్గరికి మనుషులు వెళ్తారు, కానీ డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు వెళ్తారో లేదు. అంచేత ఆ యాంగిల్లో కాలమును సవ్యంగా ఉపయోగించుట ఫస్ట్ పాయింట్, రెండోది పూర్తిగా ఉపయోగించుట, మూడోది ఏంటి కాలాతీత స్థితికి వెళ్ళటం. ఈ మూడు గాయత్రి నుంచి ఉన్నాయి. ఈ గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాను, ఓంకారం నుంచి వచ్చిందని చెప్తున్నావు, ఆ ఓంకారం నుంచి సృష్టి వేదాలు అన్నీ వచ్చాయని చెప్తున్నాం. ఆ ఓంని మనం అన్నప్పుడు, ఆ ఓంకారాన్ని మనం ఉచ్చారణ చేసినప్పుడు ఏ ఉద్దేశంతో ఋషులు ఆ మాట అన్నారు, అన్ని ఎక్కడి నుంచి వచ్చేసాయంటున్నారు వాళ్ళు, భాష వేదాలే కాదు శాస్త్రాలు కాదు, సకల శాస్త్ర స్మృతి గీత చరిత్రలు దొరుకుతాం కదా, అంతా గాయత్రి నుంచి వచ్చిందంటే, గాయత్రి ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళా ఓం అంటాం. అంచేత ఓం అనేదాన్ని మీరు కనుక స్పష్టంగా అర్థం చేసుకుంటూ ఉచ్చారణ చేస్తే, ఎలా ఉచ్చారణ చేస్తాం ఓంని అంటే అనాలా, వినిపించిందేమన్నా నేను అలా అనాలా, అయితే గట్టిగా ఈ పాపంతా లేచిపోయే ఆడవాలా, ఈ మూడు తప్పే. మీరు ఉచ్చారణ ద్వారా అక్కడ చేయవలసింది, అదైతే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి ఉచ్చారణ ఎందుకు, మీరు ఎలా చేసుకున్నాం, ఓం అంటే ఏమిటి అర్థం, అకారము ఉకారము మకారము అని మండలి ఉపనిషత్తుల 12 శ్లోకాలతో పాటు దాని ఇంకా 256 రెఫారిజమ్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు కానిక రాశారు శంకరాచార్య గారు, యొక్క గురువు గారు గోడ పాదాచార్య గారు. ఓంకారమే సర్వం అని అంటే ఏంటి, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ. ఎవరైతే ఈ మూడు అవస్థలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడే ఓం అనేది. మిగతా ఓం అంటే ఏమన్నాను, నేను ఎంబీబీఎస్ 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 అంటే ఏమన్నాను, ఎంబీబీఎస్ చదువుతున్నాడు నేను ఎంబీబీఎస్ అంటే అర్థం ఉంది కదా. ఇంకేత చదువుతున్న వాడు ఆ ఎంబీబీఎస్ కావాల్సినటువంటి మానసికమైనటువంటి స్థాయికి ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు కదా. నేను చేయటం లేదు ఏంటో, కానీ నేను ఎంబీబీఎస్ నేను ఎంబీబీఎస్ నేను ఎంబీబీఎస్ అంటే డాక్టర్ అవుతాడు వాడు,
అవడు.
అలాగే ఓంకారం నుండి ఉచ్చారణ చేసినప్పుడు జాగ్రత్త సప్న సుషుప్త అవస్థలు మూడింటిని దాటి అటువంటి కాలాతీత స్థితిని మనం వింటున్నాము అని అర్థం కాదు. అందుకే తస్య వాచక ప్రణవ కార్యని ప్రణవంతో నిర్దేశం చేస్తారు అంటారు. భగవంతుడు కార్యం అంటారు అంతాని భగవంతుడు ఉండిపోతున్నది ఏమీ కాదు. ఇది మీరు ఎక్స్ వైజెడ్ అనుకుని ఎక్స్ అంటే జాగ్రత్త అవస్థ, వై అంటే స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ, జడ్ అంటే అనుకుంటే కూడా అదే ఫలితాలు వస్తాయి. ఎక్స్ వైజెడ్ అన్నా ఓం అన్నా ఈ అర్థం మీరు మనసు ఉంచుకుంటే అదే వస్తుంది. అంతే తప్ప ఈ ఎక్స్ వైజ్ పెట్టిన ఏమీ లేదు, ఏమేమి ఏది లేదు. అది చాలా బాగా మనస్సుకి ఇది చేసేస్తుంది. మిగతా వాళ్ళకి ఏమి రాదు. మన భారతీయులకి అంత వచ్చాలి లేకపోతే అపో ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు ఓం అంటే రాదు. వాళ్ళకి ఓం అంటే రాకపోవచ్చు, కానీ వాళ్ళల్లోనూ త్రికాలాతీతులు ఉన్నారు. వాళ్ళల్లోనూ ఈ జాగ్రత్త సత్వ సుషుప్తావస్థను దాటిన వ్యక్తులు లేరు. వాళ్ళు ఏం లేదు, దాన్ని ఇంకోటిగా ఉన్నారు. ద లైట్ ఇన్ ద హెవెన్ అన్నారు, లేకపోతే హోలీ గోస్ట్ అన్నారు, లేకపోతే క్రైస్ట్ అంటారు, ఏదో అంటారు. వాళ్ళు ఏ పేరు పెడితే ఎక్సైజ్ అనండి, మేము ఎక్సైజ్ అవుతాం భావం భూమి డ్రీమ్ అనండి. కానీ భావం భూమి డ్రీమ్ అంటే అర్థమైతే జాగ్రత్త స్వప్న సుషుప్త అన్నారు అనుకోండి, ఓకే. కానీ ఇది అర్థం కాకుండా అంటే ఎంతైనా దీపావళి కదా చేస్తాం, తపసాలు కదా దాని చేసి పోదాం, భావం ఉంటే ఉంటే పచ్చిన కాస్తాం బాగుంటుంది. అంచేత ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థను ఇందుకు మనం తెలుసుకోవటం అంటే బాహ్య జగత్తులో ఉన్న నష్టాలు కానీ, బాహ్య జగత్తులో ఉన్నటువంటి సుఖాలకు కానీ, బాహ్య జగత్తులో ఉన్న రోగాలకు కానీ, బాహ్య జగత్తులో ఉన్నటువంటి అన్ని అనుభూతులకి సెంటర్ నిద్రలో ఉంది, నిద్రావస్థలో ఉంది. నిద్రావస్థను కనుక మనం కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే, నిద్రావస్థను కనుక మనం ఎలాగే ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోగలిగితే అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సెకండ్స్ లో పోతాయి. రాత్రికి రాత్రి ఎదుర్కొన్న ఒక రాజమహల్ కావాలి అని అనుకుని పడుకుంటూ వీడు నిజంగా సపనా స్థితిని దాటి ఆ సుషుప్త స్థితికి వెళ్ళిపోతే అక్కడ వచ్చేస్తుంది రాజమహల్. మీరేం కట్టక్కర్లే. ఇలాంటి ఎన్ని ఇన్సిడెంట్స్ లేవు. ధూనివాల మహారాజు పేరు ఉంటారు మీరు కదా, నన్నగా నడు నుంచి వైసీ దిశ పెళ్లి అవుతుంది కదా, నాలుగు ఇలా ఇచ్చేస్తే దండాలనేది మీ ముందు జరిగింది. అంటే ఎప్పుడో జరిగిన ఏం కాదు, వేరే వేరే సంవత్సరాల కింద జరిగిన కాదు. ఈ మధ్యలో ఈ బ్రిటిష్ కాలము, ఈ స్వాతంత్ర సమరం వచ్చే ఈ తరిదాటిలోనే జరిగే ఇవంతా కూడా ఇటీ తీసిచ్చేసాడు. ఎవడో ఒక శాలే తీసిచ్చాడు టైంకి, చాలా ఖరీదైన శాలే అన్నానికి ఏ ముద్దు వాడు ఇచ్చాడో తీసుకొని మాట్లాడవలసింది. చిరి ఉంటుంది కదా అక్కడ మంటలో పడిస్తే ఇంకా అందరికీ ఒడ్డు మండిపోయి ఆయన చాలా బాధపడిపోయాడు. మీరు అంత అంత నిజంగా బాధపడ్డాడు. ఇప్పుడు సరే అందరూ జర తీసే షాడో అలాగించింది గోడు పిలిచి అంటే అది వాళ్ళైనా చేయగలరు మనం చేయడం అసంభవం అని పెట్టుకోవడం. అది అసంభవం కాదంటున్నారు వాళ్ళు. మీరు నేర్చుకోవటమే దాన్ని, దాన్ని మీరు ఉపయోగించుకోవటాన్ని మాత్రం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నించకుండా సరే మాకు విభూతి ఇచ్చేయండి, మాకు అది ఇచ్చేయండి, మాకు సెలవు ఇచ్చేయండి ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే అది ఇవ్వడానికి రాలేదు. ఇంతకు చాలా గొప్పది మీ ఇవ్వడానికి మీ దగ్గరకు వస్తే ఏదేమో చిన్న చిన్న అడుగుతానంటే మీరు ఇవ్వండి ఇతరులకి అనే స్థాయికి తీసుకెళ్లేది పొద్దుకు ఉంటాను. ఇది అంచేతే మన ఆధ్యాత్మిక జగత్తులో ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేసినా ఓం అనుకున్నా అంటే ఆ మంత్రం ఫలించదు అని. ఇచ్చేత జాగ్రత్త అవస్థలో మీరు ఎంత మంత్రాన్ని అనుకున్నా లాభం లేదు, లోపల వెళ్ళాలి. కానీ లోపల వెళ్ళాలి అంటే జాగ్రత్త అవస్థలో చూసుకోవాలి. ఇక్కడ చూసుకోకుండా మీరు ఏం మాస్టర్ పడుకుని ఉందో సార్ అనుకుంటాను వెళ్ళిపోతుంది అంటే ఎక్కడికి వెళ్తుంది అది. మీ చెయ్యి పనికే ఉండదు, లోపల వెళ్ళాలి, అంతర్ముఖం అవ్వాలి. ఆ అంతర్ముఖం అవటానికి కావాల్సిన విధి విధానాలు నేను నేర్చుకుంటాను. కాలం యొక్క ప్రభావాన్ని మీరు స్వప్న స్థితిలో అభిమిస్తున్నారు, మీరు చూస్తున్నారు. మీరే కలగంటారు, మీరే చిన్నపిల్లలు అయిపోతారు, మీరు పెద్దవాళ్ళు అయిపోతారు, మీరే మారిపోతూ ఉంటారు, మీరే రకరకాల రూపాలు ఇచ్చుకుంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాల ప్రభావాన్ని మీరు మీ కలలో అధిగమించి వస్తున్నారు కదా. ఆ అధిగమించడానికి ఏంటి కావాల్సి వస్తుంది, మీకు నిద్ర కావాల్సి వస్తుంది. అంటే మనం మూడు రకాలుగా పెట్టుకోకుండా నిద్ర అవస్థ, జాగ్రత్త అవస్థ, ఈ రెండు అవస్థలే పేరు పెట్టుకుంటే రెండు రకాల మీద మనం ఉన్నట్టు. ఎలుకగా ఉన్నప్పుడు ఏమో జాగ్రత్త అవస్థలు ఉంటాం, మెలకుగా లేనప్పుడు నిద్రావస్థలు ఉంటాం, అవి పరమనీయంత. వాటిని మీరు బాగా అర్థం చేసుకున్నారంటే సుపర్ణమీయంత. ఇది సుపర్ణ సూక్తంలో చెప్పేది. జాగ్రత్త అవస్థలు మీరు ఎలా ఉంటారు, జాగ్రత్త అవస్థలో ఉన్న వాళ్ళు జాగ్రత్త అవస్థ నుంచి నిద్రని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నిద్రావస్థలో ఉన్నవాడు జాగ్రత్త అవస్థను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రెండు రెండూ సమానంగా చేసుకుని ఎగరగలిగేటువంటి ఒక మధ్యమ స్థితి, దాన్నే సంధ్యాస్థితి అంటాం, దాన్నే సంధ్యోపాసన అంటే. సంధ్య అంటే ఏంటి, రెండు స్థితుల మధ్య ఉన్నటువంటి యోగము, లేకపోతే సంధి కాదు. అంటే సాత్వికాహారం ఉంది, ఎందుకు మీకు సాత్వికాహారం? ఆ భగవంతుడు మనం పులిహార కూడా పెడుతున్నారు కదా, ఖచ్చితంగా పులిహార సాత్వికాహారం కాదు అని అందరికీ తెలుసు కదా. మంటలు వస్తుందని పెద్ద కదా యుక్త అయింది కాబట్టి, ఎందుకు యుక్త అయిందో ఆలోచించాలి. ముఖ్యత యుక్తాహారం అది ముందు నేర్చుకోండి. యోగంలో ఏది యుక్తం ఏదో యుక్తం, ఏది పడితే అది కొద్దు. ఇందుకు చెప్పారు వాళ్ళు, ఏదైనా ఒక పరిస్థితిని మార్చాలి అంటే మనస్సు మార్చాలి ముందు. ఇప్పుడు మనుషుల మధ్య శత్రుత్వాన్ని పోగొట్టాలి అంటే దగ్గరగా తీసుకొచ్చే వాళ్ళని పాలేసి కట్టేసి ఇలాస్టిక్ బ్యాండ్ వేసేసి వీడి నోటికింత పంచదార, వీడి నోటికింత పంచదార పూసేసి మొత్తం అలా కలిపి కట్టేసాం అనుకోండి. వాళ్ళకి స్నేహితులు అవుతారా సచ్చినారు, కానీ వాళ్ళ మనస్సును మార్చేస్తే స్నేహితులు అవుతారు ఎంత దూరంగా ఉన్నా. అంచేత అన్నము ద్వారా మనస్సు మార్చే ప్రక్రియ యుక్తాహారం అవుతుంది. మనం తిన్న అన్నమే మనస్సుగా మారుతుంది అనేటటువంటి ఆ యోగి ఫార్ములా మనకు అర్థం కావటం లేదు. మనం తిన్న అన్నం మనస్సుగా ఎలా మారుతుంది, మన ఆలోచనలు ఇవాళ మనం తిన్న భోజనం మీద ఎలా ఆధారపడుతున్నాయి, అంటే విపరీతమైనటువంటి సాత్వికత మన జీవితంలో వస్తే తప్ప దాన్ని పట్టుకోలేము. గాంధీ గారిని ఉత్తర్వు చేయలేకపోయారు, కానీ చాలా మర్యాదలో చూసేవారు. గాంధీ గారు శాకాహారి అని అని తెలిసి అక్కడ తీర్చుకున్నట్టు వాళ్ళు కూడా ఎక్స్ట్రెస్ అయినప్పటికీ కూడా ఇంత అనుకూలంగా ఉండేది అంటే చాలా ట్రై చేశారు. పేరుకి ఆయన జైల్లో పెట్టబోయేటప్పుడు జైల్లో కూడా ఆయన చాలా హాయిగా జీవించేవారు. అంచేత ఈమె కావాల్సినవి చేసి పెట్టడానికి, సాత్వికమైనటువంటి ఆహారం చేసి పెట్టడానికి గాంధీ గారికి ఊళ్ళో ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళని ఒకరికి అప్పచెప్పారు. ఆ రోజు ఆయన ఫోన్ చేశారు కడుపు కడుగుంటే ఏమని కలిగిందిట, ఆయన తల్లిని ఆయన చంపేస్తున్నట్టు కలిగిందిట. గాంధీ గారికి కిళ్ళు పడి నుంచి కూర్చున్నట్ట ఈ కళ ఎందుకు వచ్చింది నాకు, అహింస యొక్క పరాకాష్ట అది. ఎంత పెద్ద గొప్ప పరాకాష్ట గాంధీ గారి జీవితం మాట్లాడితే చాలా చిన్న చూపు చూస్తారు గాంధీ గారిని చాలా మంది, కానీ అదో స్టైల్ అయిపోయింది. గాంధీ గారిని పెట్టి వాడు గొప్పవాడనమాట. ఎటువంటి వ్యక్తతను నోవార్తలు అనుకుంటా కలగడానికి వైట్ పోతున్నాయి, హిందూ ముస్లింస్ దబ్బేసుకుంటున్నారు. ఇప్పటిలా కాదు, ఇద్దరు ముగ్గురు బృందాలు దబ్బిచ్చి కొట్టేసుకుంటే మిగతా వాళ్ళందరూ హిందువులైనా ముస్లింలైనా భయపడి పారిపోవడం కాదు. అక్కడ నిజంగా పుట్టుకునేవారు, లక్షల్లో తెచ్చిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ పటేల్ వాళ్ళు ఢిల్లీలో కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇంకా నేను వెళ్ళిపోయాడు కలకటాకి, వెళ్ళిపోయి ఒక్కడు ఉంచలేడు, ఓపిక అది ఏమీ నిల్చున్నారు మధ్యన కొట్టేసుకుని మీ ఊంత నచ్చింది అది అభివచ్చం. ఇంకా అయిపోయి అంతా ఇదే వాళ్ళు తిట్టుకుంటే వచ్చేప్పుడు నా కొడుకుని చంపేశాను హిందువులు, వాళ్ళని నేను చంపాలంటే వడ్డేస్తున్నా అని చెప్పి తన కత్తి నా ముస్లిం గాంధీ కాయ మీద వేస్తాడు. అంటే అంత వేడెక్కిపోయినటువంటి ఆవేశంలో కూడా వ్యక్తి నిల్చుంటే సంతోషిపోయాలి. మనస్సుని యొక్క ప్రభావం మీద ఆహారం ఎలా ఉంటుందో, మనస్సు మీద ఆహారం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అంటే, ఇంత గొప్ప వ్యక్తి అహింసను ప్రాక్టీస్ చేసిన వాడు నాకు తల్లిని చంపినట్టు కల రావటం ఏమిటి అని అడిగితే, అతనికి వండి పెట్టిన ఆహారం ఎవరైతే ఆహారం వండిపెట్టాడో వాడు తల్లిని చంపే ఆ హత్య కేసులో జైలు ఉన్నట్టు. వాడు చేతులారా ఉండినటువంటి ఆహారం అతన్ని అంతలా స్పందింపజేసిందో గాంధీ గారికి. అందుచేత మేము సాధ్యంగా ఆహారం తింటా అంటే ముందు మీరు ఆ స్పందనలు పెంచుకోండి. మీరు ముందు ఆ పవిత్రత వచ్చాక కదా ఆ జీవితం కనిపించింది. అందుచేత యుక్తాహార ఆహారం గురించి తెలుసుకున్నాక యుక్తాహార యుక్త చేష్టస్య కర్మస్సు, చేష్ట అంటే ఎఫర్ట్, ఎఫర్ట్ కూడా కరెక్ట్ డైరెక్షన్ లో ఉండాలి. నేను వెళ్ళాల్సింది ఒంగోలంటే నేను అటు ఢిల్లీ వెళ్ళిపోయి బస్సు ఏదో ఎక్కేసి ట్యాక్సీ వాళ్ళకి చెప్పేసి ఏమైనా 2 గంటలే వస్తుందన్నాను ఒంగోలు, 2 రోజులు అయిపోయింది ఒంగోలు రాలేదు, 2 రోజులు ఇంకేమైనా ఎన్ని సంవత్సరాలైనా ఒంగోలు రాదు, ఏమంటే ఎఫర్ట్ చేశాను నేను, ప్రయత్నం చేశాను నేను, కానీ ఎటు వెళ్ళిపోయింది ఇది ఎటో ఆ యుక్తము లేదు అక్కడ, ఆ కావలసిన డైరెక్షన్ లో అవుతాం మనం. యుక్త ఆహార విహారస్ యుక్త చేష్టస్య కర్మస్ ఇంతవరకు చేసినా కూడా యోగో భవతి దుఃఖ, యోగం నీ దుఃఖాన్ని పోగొడుతుందే మళ్ళా మధ్యలో ఇంత సమాజం వేసేటప్పుడు యుక్త స్వప్న అవబోధి మీ డ్రీమ్స్ ని కూడా మీరు కావలసినట్టు మార్చుకోగలిగితే మీ పరిస్థితులు మారుతా యోగము దుఃఖాన్ని మారుస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఇది మనం చేసేది ఏ ఉపాసన చేసినా ఏ ప్రార్థన చేసినా ఏది చేసినా మన మనస్సులో ఒక కల వెంటాం మనం. ఏమని కల వెంటాం? అంత గొప్పదైనటువంటి ఆ ఈశ్వరుడు, అంత గొప్ప సాయి, అంత గొప్ప గురువు, మీ ఇష్టం ఏ ఆకారంలో మీరు బాగా ఆర్తితో పూజించగలరు, అతడు నా కష్టాలన్నీ తీర్చిస్తున్నాడు అనే స్వప్నాన్ని చూస్తున్నారు మీరు. ఆ యుక్తమైన స్వప్నాన్ని మీరు చూడగలిగితే యోగి ఈ యోగము దుఃఖాన్ని ప్రకటిస్తుంది. మేము కరెక్ట్ గా చేయలేకపోతున్నామే అది మీ బాధ్యత కాదు, అది మీరే అవసరపడకండి. అది కరెక్ట్ గా చేయించుకునే బాధ్యత కూడా గురువుదే. ఒకసారి మీరు క్లాస్ రూమ్ లో వచ్చేసాక ABCD నేర్చుకుంటానని వచ్చి కూర్చున్నాక మీకు వచ్చేంత వరకు దిగి దిగే బాధ్యత మీకు పారిపోతే వేరే విషయం. మీరు తప్పు అడగకండి అనేది అక్కడ నాకు అర్థమవటం లేదు, నాకు చేత కావటం లేదు, నాకేంటి ఇలా అయిపోతుంది, మీరేం కారణం పడకండి, అది అలాగే అవుతుంది, అది ఏం పర్వాలేదు, మీకే తెలిస్తే ఆయన దగ్గర కిందకి వెళ్తాం, మనమే ఒక ఆశ్రమం పెట్టేసి ఉండేవాళ్ళం బాగుండేది అని చేత ఆయన చేసుకుంటాడంతా కూడా. కానీ చేయలేమండి మీరు, ఇది ఇంకా అవలేదే, ఇది ఇంకా జరగలేదే అనేటటువంటి ఆవేదన ఉందే అది అడ్డు తగులుతుంది. కానీ అది అడ్డు తగులుతుంది అని ఆవేదన చెందక మానేయకండి. మీరు తండ్రిని అది ఎలా పోగొట్టాలో, ఆ బాధని ఎలా తీసేయాలో, తట్టుకునే శక్తి మీకు ఎలా ఇవ్వాలో, నేను ఎవరు చెప్పాడా జగద్గురువు చెప్పాను మళ్ళీ ఇదంతా కూడా కృష్ణుడు చెప్పేసి వెళ్ళిపోయినవి. ప్రతి గురువు పదవేల బాణిలో చెప్పి వస్తాడు. ఎవరు చెప్పాడు అక్కడ పదో అధ్యాయంలో, ఇందాక చెప్పింది ఆరో అధ్యాయంలో చెప్పాను నేను. అదంతా మన సుఖం సూక్తాల్లో శ్లోకాలు తిప్పి పెడతాను నేను, అని ఈ శ్లోకాల్లో నేను చెప్పాను. ఇంకా సుఖన సూక్తం చెప్తానని భగవద్గీత చెప్తున్నాడు ఏం తెలుసుకోండి. భగవద్గీత అయినా వేదకారమే, సుఖన సూక్తమైనా వేదాలే, ఓంకారమైనా వేదాలే. కనుక పదో అధ్యాయంలో మీరేదో అనుకుంటున్నారు, మీరు భక్తి చేస్తున్నామని భగవంతుని పూజ చేస్తున్నామని మీరు ఏది చేయాలండి. నేనిచ్చాను గదాని బుద్ధి యోగంతో రైలు జీవితం దట్ ఇంటలెక్ట్ భగవంతుని పూజ చేయాలి అనేటటువంటి కోరిక నేను ఇవ్వకపోతే మీరు పూజ చేయలేరు. నేను అనుకుంటా మనం పూజ చేస్తున్నామని పూజ చేసేటటువంటి కోరిక కూడా తానే ఇస్తాడు. అందరూ మాస్టర్ అయితే మేము వెళ్ళిపోతాం, తన కోరిక ఇచ్చినప్పుడు నేను వస్తానండి. ఇంతవరకు మేమేదో బాధపడుతున్నా, ఏమేమో చేసుకోవాలి ఎందుకు అంతే కదా. దాని ముందు ఏం చెప్పాడు ఆ శ్లోకాన్ని అది చూడండి. ఇది ఇచ్చేదో పట్టుకుంటా, దాని ముందు ఇంకోటి అన్నాడు. పరస్పరం భావయంత శ్రేయోత్తరం అవసర ఒకళ్ళన్న పళ్ళకి నా గురించి చెప్పుకుంటూ నా మహిమల గురించి మాట్లాడుకుంటూ సత్సంగాలు చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత కండిషన్ ఇది ముందే ఇవ్వడు చేసుకోవాలి. మీరు అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మిలిమిలిగా మిలిమిలిగా ఆ పతన ఆవేదన పుట్టే ఆ నిశ్చలత్వం వస్తుంది. ఆ నిశ్చలత్వం వచ్చినప్పుడు మీరు చూసారు ఒకసారి బాగా ఇలాగా రెక్కలుగా ఆపి చేయాలని వచ్చింది, ఇలా ఎగురుతుంది ఆ స్థితికి తీసుకెళ్తుంది సుఖం సుఖం. అంతేలేదా? ఇంతట ఈ సుఖం సుఖం చదివినా మీరు ఏం చదివినా కూడా ఇది గుర్తుంచుకోండి, మీ కష్టాలు కానీ మీ బాధలు కానీ పోవాలి అంటే ఆ బాధలు పోయిన స్వప్నాన్ని చూడటం నేర్చుకోండి. కష్టాల్లో కూడా కలల్లో కూడా కష్టాలు చూస్తే ఎట్లా? కలలు వెంట నేర్చుకోండి, మంచి కల వెంట నేర్చుకోండి. నేను హాయిగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదు. నోటితో కాదు,
తల చూస్తున్నప్పుడు అది నిజంగా ఉన్నట్టు ఉంటుంది.
తలలో
తల చూస్తున్నంతసేపు మీరు అబద్ధం అనుకోరు. అక్కడ యుక్త స్వప్నాలు డోడస్ అనే దాంట్లో ఎంత సైంటిఫిక్ గా వేస్తారో వాళ్ళ మాటలు. ఆ పదం తప్ప మీరు ఇంకా ఏ పదం వేసినా అర్థం కాదు. తల చూస్తున్నాం, అడిగే వెళ్ళిపోతున్నాం, దాహం వేస్తుంది మీకు. ఆ క్షణంలో మీకు ఎలా ఉంటుంది? నిజమే అది మీకుగా వచ్చేసి మీరు నవ్వుకోవచ్చు కదా. అంతట నా కష్టాలన్నీ తీరిపోయి నా గురువు అంతా కూడా ఆ గురువుకి నేను అప్పచెప్పేసిన తర్వాత మీకు ఎంత హాయిగా ఉండాలి? స్వప్నంలో మీ బాబులు తీరిపోయే తీరిపోయాయంటే నిజంగా తీరిపోయలేదా అని మీరు ఇక్కడ ఎగుతారు, అక్కడ ఎగుతారా? అండి అక్కడ ఏమైంది? అక్కడ తీరిపోయాయి మీ కష్టాలు. పాస్ట్ మీరు అప్పుడు ఎలా ఉండాలి? మీరు యుక్త స్వప్నాలు దోషస్య ఆ స్థితిని మెడిటేషన్ అంటాం, ధ్యానం అంటాం. ఆ స్థితి జరుగుతుంది, మెడిటేషన్ చేస్తాం. 24 గంటలు ఆ స్థితిలో ఉంటే అది మళ్ళీ హలూసినేషన్. ఆ స్థితి జరిగిపోతుంది మళ్ళా, అది మళ్ళా కూడదు. అంటే ఏంటి, పదవేలు జీవిస్తూ నిత్య జీవితంలో ఏం జరుగుతుందో కూడా చూసుకోకుండా ఉంటే బ్యాలెన్స్ కుదరదు. రెండు రెక్కలు కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి, అక్కడ కరెక్ట్ గా ఉండాలి. ఆ బ్యాక్గ్రౌండ్ తో సుఖంగా చుట్టూ ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర, ఏం పర్వాలేదు. రెండో శ్లోకం చెప్తున్నాను నేను. అంటే ఇవంతా లింకులు అన్ని ఒకదాంతో ఒకటి ఉన్నా ఈ మొత్తం దాంట్లో ఉండేది ఒకటే చెప్పాను కదా. ఏం చెప్పాను నేను? కాలాన్ని తెలుసుకుని కాలాన్ని సద్వినియోగపరుచుకుని కాలాతీత స్థితికి వెళ్ళటానికి యుక్తమైనటువంటి ఆహార విహారాలతో యుక్తమైనటువంటి స్వప్నాలను మనము చూడగలుగుతా. అది ఇందులో ఉన్నటువంటి పేరు ఇందులోనే కాదు, ఇప్పుడు అన్ని వేదాలు రెండోది చూడండి. చదువుతున్నాను, సప్త యుజంతి రమ్యమేక స్వప్నము. సప్త యుజంతి రమ్యమేక చక్రం ఏకో అశ్వో వహతి స్వస్థ నామ తృణాభి చక్రం అజరం మనర్వం ఎత్రే మా విశ్వాదు నాధిపస్థ. పేజీ 24. కానీ పుస్తకం లేదు అని బాధపడకండి, నేను చెప్పేసాక వచ్చి ఇంతేనా అనిపిస్తుంది. ఇంతే అసలైన చక్రము, అసలైన సూక్తము అంతా మన శరీరాలే. మొత్తం స్పిరిచువల్ కానీ వేదాలు కానీ మన శరీరాన్ని ఆధారం చేసుకుని చెప్పారు. శరీరాన్ని దాటి మనం వెళ్ళాం. ఇప్పుడు కూడా శరీరాన్ని దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాలుగు వేదాలు, మూడు వేదాలు అనేటటువంటి డిస్కషన్స్ లో ఏది నాలుగు, ఏది మూడు అనేది మనం అవసరపడకుండా వేదాలు శరీరంలో ఎలా ఉంటాయి అని చెప్తూ ఋషులు ఏం చెప్పారు అంటే, వాక్ అనేది కనుక మీ నోటిలోంచి బయటకు వస్తూ ఉంటే అదే ఋగ్వేదం. వాక్ అంటే మీరు మాట్లాడగలుగుతున్న వాళ్ళందరూ కూడా ఋగ్వేద శిష్యులు, ఋగ్వేదం తెలుసు వాళ్ళకి. కానీ మరి ఋగ్వేదం వాళ్ళకి తెలుసు, మరి మిగతా వాళ్ళకి తెలియదా? అంటే ఎక్కడ తెలుసు తెలియదు అన్నది ఏంటి అంటే, లైట్ వెలుగుతుంది, స్విచ్ వేస్తే లైట్ వస్తుంది, లైట్ లో మన పుస్తకాలతో జరుగుతుంటూ ఉంటాం. కానీ ఆ లైట్ వెలగటానికి కావాల్సిన వెనకాతలు ఉన్న సర్కిట్స్ అన్ని ఉన్నాయి, అది తెలుసున్నామని ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటాం. అది తెలియకపోయినా మనం స్విచ్ వేసాం అనుకోండి, లైట్ వెలగరా? వెలుగుతుంది కానీ అందులో ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలంటే మీరు చేయలేరు. ఋగ్వేదంలో వాక్కులో ఉన్నటువంటి దోషాన్ని తీసివచ్చి వాక్కుని తక్షణమే కవిత నిత్యనీతి చేసుకోగలిగేటువంటి విద్య నేర్పారు. అందులో భాగమైంది ఋగ్వేదంలో 164 మండలాలు. ఇంకొక వాక్శక్తి ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడెక్కడ ఋగ్వేదమే ఉన్నది. రెండోది ఏంటి? యజుర్వేదం. యజుర్వేదం అంటే ఏంటి? ఎలా భగవంతుని మీరు పూజిస్తారు, పూజ ఎలా చేయాలో చెప్పేది. ఆ పూజ ఎలా చేయాలో చెప్పేటటువంటి యజుర్వేదం మన రెండు కళ్ళు. ప్రతి చోట ఆ భగవంతుణ్ణి మీరు చూడగలిగితే మందికాహ సమదర్శనం సమానంగా చూడగలిగితే, రెండు కళ్ళతో కూడా ఈక్వల్గా చూడగలిగితే
నీవు యజుర్వేదాధ్యాయుడే. అయితే యజుర్వేదం అంతా మాకు ప్రకట వచ్చి కానీ తనలోనే భగవంతుని చూసుకోలేకపోతే ఏమంటే పండితులను చూస్తున్నాం మనం వాళ్ళ జోలికి వెళ్ళదు. మనం నేర్చుకున్నాం తల్లి రెండుని సవ్యంగా ఉపయోగించుకుంది. కళ్ళ ద్వారా సర్వత్రా భగవంతుని చూడగలిగితే ఆ సాయితత్వం ఉన్నటువంటి ఆ ప్రేమ నాకు ఎప్పుడు నచ్చుతుంది అంటే అది బాగా నడుపుతాడు. యజుర్వేదం చాలా బాగా నడుపుతుంది. ఎవరిని చూసినా సాయి అని ఆలోచిస్తుంది. చిత్తవేదే ఒక ఆవిడ భోజనం గురుస్తుంది సుద్ధి సాయి భోజనం చేస్తానంటుంది రాదు. ఇంటికంటే అయిపోయింది, రెండైపోయింది, మూడు అయిపోయింది, రాలేదు, ఇది తాకలేసేస్తుంది. చాలా పవిత్రంగా వంట చేసి పెట్టింది. ఇంటికి తలుపుతో కాస్త పోయింది, భయం ఉంది, బాగా వస్తున్నాడని శుద్ధి సాయి దగ్గర గ్రామం చాలా చిన్నదే. బాగా ఉన్నప్పుడు ఇంకా ఏముంది, పెద్ద దూరం ఏం లేదు, అలా తిని చూస్తే కనిపించేది వేరే వస్తున్నాడా అని చూస్తుంటే అది వాడే. ఈ లోపల ఇంటిలో ఏదో చెప్పలేదు, కుక్క ఏదో ముట్టుకుంటుంది, ఫాస్ట్ కరవి చెప్తుంది అయిపోయినప్పటికీ ఆ పాయింట్ అక్కడికి అయిపోయింది. ఎదురేదో ఎక్కడ వచ్చిందంటే అక్కడ వెళ్తుంది కూడా బాబా నీ అంత మోసమైంది, నేను ఎక్కడ చూడలేదు, నువ్వు వస్తాను ఉంటావు, నువ్వు రాలేదు, నేను వచ్చానమ్మ కొట్టు కనిపించాను బాధలు అడుగుతుంది. నేను బాబా వస్తే కొట్టాను అని నేను కొట్టు చూడదు నొప్పులు కాడుతున్నాను ఏంటి అంటే అదిగో ఆ కుక్క రూపంలో వచ్చాను నేను. కానీ యుక్తాహార విహారస్య ప్రమాదం ఎక్కడ వస్తుందంటే ఇలాంటి కథల్లో సవరించడానికి కాదు నేను చెప్పేది. కొంచెం కామెన్సెన్స్ ఎక్కడంటే మా ఇంటికి గుంటూరులో స్టూడెంట్ వచ్చి నేను తలుపు వేయబోతున్నాను తప్ప ఎదుర్కొంటే లోపలికి వస్తుంది, సెల్ఫీ అయిపోయి బాగా వస్తున్నారు అంటే ఎక్కడ బాగా అనిపిస్తే తప్పదు నిజమే. తప్పలో కూడా బాధ అన్నాడు బాధను, కానీ తప్పని తప్పలాగే ట్రీట్ చేయాలి, బాధను బాధ అలాగే ట్రీట్ చేయాలి. కుక్కలో బాధ దర్శించామని చెప్పి కుక్కను తీసుకెళ్లి మందిరంలో పెట్టి పూజిస్తాం ఎవరైనా పూజించండి కదా, ఆ కామన్ సెన్స్ కాస్త కావాలి. కాస్త అక్కడ ఎందుక నేను చెప్పానే ఆ రెక్కలు అదృత అవుతూ ఉంటాయి. అది కొంచెం అన్నిట్లోనూ ఏకత్వాన్ని చూడండి. కానీ దేన్ని దాన్ని మళ్ళా వేరు వేరుగా ఎవరిని గౌరవించాలి, ఎవరిని గౌరవించకూడదు. ఒకరి కులాగా ట్రీట్ చేయండి, మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయండి, గురువుని గురువులాగా ట్రీట్ చేయండి. ఇది ఎదురువేదు అన్ని చోట్ల ఒక సైతే సమత దృష్టి. దీని తర్వాత స్వామివేదం కంటి చెవులకు వినిపించే స్వామివేదం అంటే ధ్వని ప్రార్థన రామును స్వామధామును అంటూ ఉంటారు. చెవికి వినిపించేది ఏదైనా కూడా ఆ ఈశ్వరుని యొక్క స్థుతిలాగే భావించుకోగలిగితే, ఈశ్వరుని యొక్క స్థుతి అని భావించుకోగలిగితే మూడు వేదాలు మీకు వచ్చినట్టే. ఇది మీద ఆచరణలో కొలిపి ఏదైనా ఆచరణలో పెట్టమంటున్నాను. వాక్ పర్ఫెక్ట్గా ఉండాలి. మధునమ్మే విక్రమణం, మధునమ్మే పరాయణం, వాచా వదాన్ని మధు భూయాసం మధు సోకి మధురవధుని చెప్తాడు ఋషి. దీని నోట్లోంచి మాట అలా నోటి తెరగానే మధువే తీయటి మాట రావాలంటే ఇంతమంది గురువుల దగ్గరికి ఎవరో వెళ్తాం కదా, ఎక్కడైనా ఏ గురువు అయినా చేతిలో మాట్లాడిన అనుభవం మీకు ఎవరికైనా ఉందా అసలు? ఎక్కడైనా చేతిలో మాట్లాడుతూ రెండు రోజులు వెళ్ళమైనా వాళ్ళ దగ్గరికి పోవాలని నేను ఇంకో గురువు చూసుకుంటాను అనుకుంటాను. మీరు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పట్టులోకి చిక్కుకున్న తర్వాత ఇంకా తిట్టడం మొదలెట్టలేదు. ఎందుకు లైన్లో పెట్టడానికి మేనకి? కానీ దగ్గరగా ఉన్న శిష్యులకే అవి, మళ్ళీ దూరంగా ఉన్న వాళ్ళకి అందరూ బంగారులే. మీరు బాబా దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో క్లోజ్ గా ఉన్నాడని అడిగితే వాళ్ళు ఏ ఇస్తుంది చెప్తారు, వాళ్ళు ఏ వాయిస్తున్నాడో పట్టుకుని. కానీ వాళ్ళకి ఇష్టమే అది, వాళ్ళకి ఇష్టం కనుకే వాయిస్తున్నాడు. ఇష్టం లేకపోతే వాయించాడు, కొన్ని నేను భరించలేకుండా ఉన్నా సరే అంటే వదిలేస్తాడు. అంచేత ఆ యాంగిల్ లో మీరు ఆలోచించండి. మధుమంది నిష్క్రమణం, మధుమ మనం అందరం ఇతరులకు గురువనం కాదు. మన ఎందుకు ఆమె గట్టిగా పెట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళని మనం ఏం బాగు చేస్తాం అనుకున్నారు, అంత బాగుపడుతున్నారు.